తర్వాతే పుత్రపుత్రిక వ్యామోహం. నా కుమారుడు, నా కూతురు, ఎంత మన ప్రాణం పోతున్నా సరే కొడుక్కి అది ఇవ్వాలి, కూతురికి ఇది ఇవ్వాలి. అరండల్పేట కొడుక్కి, రైల్పేట కూతురికి, అల్లుడికి సంపత్ నగరు, ఇంకొక విశిష్ట నగరేమో మనవడికి. ఈ ఏమిటో అనిపిస్తుంది మానవుడి యొక్క బలహీనత అంటాం, కానీ అందరికీ అలాగే ఉంటుంది. ఏదో మీరు బయటపడలేదు, నేను బయటపడ్డానండి. కాబట్టి ఈ సృష్టి రహస్యం ఏంటనమాట, ఇలా దారి తర్వాత పుత్ర పుత్రికా వ్యామో. పోని ఇది అయ్యాక అవుతుందా? కొడుకు కోళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతున్నారండి, ఏదో 500 కోట్లతోటి ఇక మనవల భారాన్ని నాదండి అంటాడు. ఈ మాయిదారి మనవలు, పోని మనవలయ్యాక ముని మనవలు. ముని మనవడైతే ఇంకా శరీరం ఉండాలి, కానీ అలా వ్యామోహం ఉంటూనే ఉంటుంది. ఈ విధమైన భయంకరమైన ఈ బంధాల్లో పడతాడు. ఆపై గృహబంధం, ఆ గృహంలో కూడా తాను నిత్యం శయనించే మంచం మీద బంధం ఏర్పడుతుంది. ఈ మంచం మీద తానే పడుకోవాలనుకుంటాడు. ఆ శయనాగారం తనదే, అక్కడ తాను వాడుకునే వస్తువులు తనవే, తన కళ్ళదోడు, తన ఫోను ఎవడన్నా ముట్టుకుంటే మండుతుంది. ఈ విధంగా వస్తువుల మీద అంతకంతకి గాఢబంధం పెరుగుతుంది. ఈ గాఢబంధం వల్ల క్రమంగా ఆయువు నశిస్తుంది. ఆయువు నశించటం వల్ల పోయే ముందు ఈ వస్తువుల మీద వ్యామోహం ఉండడం వల్ల ఆ వస్తువుల కోసం తపించుకుపోయే నీచ జన్మ వస్తుంది. ఇందులోంచి నన్ను బయట పారవేసి కాపాడు పుత్ర, తండ్రిని కాదు ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి, ఛాత్రుణ్ణి, దేహి అంటున్నాను, నన్ను రక్షించు. విమోహిని నన్ను దేహి అంటున్న నన్ను రక్షించనగానే కొడుకు జాలిపడిపోయాడు. నాన్న, నీ బలహీనత నాకు అర్థమైంది, ఇప్పుడు నేను నీకు ఒక పురాణ కథ చెబుతాను, అది వింటే నువ్వు మారిపోతావు. దత్తాత్రేయు డలర్కున్న కొత్తమ్మ మగు నట్టి ఆత్మయోగము చెప్పెన్, చిత్తం బలరగదాని ఉదాత్త గుణ నీకు చెప్పెదన్ విను తెలియన్. దత్తాత్రేయుడు పూర్వకాలంలో అలర్కుడు అని ఒక రాజుగారికి గొప్ప ఆత్మయోగాన్ని బోధించాడు. అలర్కోపాఖ్యానం అంటారు దానిని. అలర్కుడని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు దత్తాత్రేయ శిష్యుడయ్యాడు. దత్తాత్రేయుడు అనేవాడు అలర్కునికి ఆత్మయోగం గురించి చెప్పాడు. ఆ దత్తాత్రేయ చరిత్ర, ఆ ఆత్మయోగము నేను నీకు చెబుతాను. నువ్వు శ్రద్ధగా, భక్తితో, ప్రేమతో పులకించిపోతూ, అందుకే చిత్తం బలరగా అన్నాడు. వినేటప్పుడు మళ్ళీ చిత్తం పొంగిపోవాలి, ఆనందంతో వినాలి. అలా వింటే నువ్వు తరిస్తావు, అప్పుడు నువ్వు ఉదాత్త గుణుడు అవుతావు, మంచి గుణములు కలిగిన వాడు అవుతావు అనగానే తండ్రి ఆశ్చర్యపోయి, ఎవరి దత్తాత్రేయుడు, అలర్కుడెవడు, ముందు దత్తాత్రేయుడు యొక్క జన్మరహస్యం నాకు చెబితే, ఆయన ఆవిర్భావ ఘట్టం చెబితే అప్పుడు నేను సంతోషంగా వింటాను తక్కిన కథ అన్నట్ట. అప్పుడు తండ్రికి దత్తాత్రేయుడు గురించి కుమారుడు ఇలా చెప్పాడు. దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. విష్ణుమూర్తి మొత్తం 22 అవతారాలు ఎత్తాడు. ఈ 22 అవతారాల్లో ఒక అవతారం దత్తాత్రేయ అవతారం. అది ఒక అంశావతారం. అవధూత ఆయన, మహానుభావుడు ఆయన, త్రిశిరస్కుడై ఉంటాడు, 3 తలలతో ఉంటాడు. మీరు చూశారు కదా పక్క చక్కగా, ఓ పక్కనేమో అశ్వత్థ వృక్షం, ఆ కింద కనపడుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, 2 చోట్ల ఉన్నాడు. ఇక్కడ చూసిన దత్తాత్రేయుడు, ఎక్కడ చూసిన దత్తాత్రేయుడు అని ఉంటాడు. గురు పరంపరకి మూలకారకుడు ఆ దత్తాత్రేయుడు. అత్రి అని ఒక మహర్షి యొక్క కుమారుడు గనక, అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు. తనయంత తాను దత్తుడవ్వడం వల్ల దత్తాత్రేయ అన్నారు. ఆ దత్తాత్రేయుడు యొక్క జన్మరహస్యం చెబుతున్నారు విను. ఆయన ఎలా పుట్టాడో అడిగాడుగా మరి, అందుకు చెబుతున్నట్టు ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. దాన గజేంద్ర భూధర కదంబ తురంగ తరంగ సంఘ కాంతాని కురుంబ రత్నమయీ కాంతాని కురుంబ రత్నమహితం వయి లక్ష్మికి పుట్టి నిల్లనంగా నభిరామమై భువన గౌరవ వైభవయుక్తమై ప్రతిష్టానపురంబువల్చు విలసన్ మహిమన్ జలరాశి చాడ్పునన్. పూర్వం ఈ భూమండలంలో ప్రతిష్టానము అని ఒక పురం ఉండేది. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. పైఠాన్ అంటున్నాను దాన్ని. పాకిస్తాన్ విడిపోయింది కదా, అందులోకి వెళ్ళిపోయింది. అది ఒకప్పుడు చాలా ప్రసిద్ధికెక్కిన పట్టణం. కృతయుగంలో ప్రతిష్టానపురం అంటే పాలసముద్రము అని పొగిడేవారంతా. పాలసముద్రము రత్నాకరము అని పిలువబడుతుంది. అనేక రత్నములకు నిలయం. పాల సముద్రంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, కెరటాలు ఉంటాయి, ఒకటి కొండలు, రెండు కెరటాలు. ఇంకా అందులోంచి పాల సముద్రంలోంచి ఏం పుట్టింది? లక్ష్మి పుట్టింది. ఇంకా అందులో ఏమున్నాయి? రత్నములు ఉన్నాయి. రత్నములు ఆ సముద్రంలోంచి పుట్టాయి. మీకు అందులో కౌస్తుభమణి కానీ, కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, ఇవన్నీ అందులోంచి పుట్టినవే. ఇవన్నీ కూడా రత్నములే. గోరత్నం, అశ్వరత్నం, గజరత్నం, కౌస్తుభమణి, కాంతారత్నం, అంటే ఎవరన్నమాట, వరసగా అప్సరసలంతా పుట్టుకొచ్చారు. ఇన్ని రకాల రత్నములకు నిలయం రత్నాకరం. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, పాల సముద్రంలో రత్నములున్నాయి, లక్ష్మి పుట్టింది, రకరకాల కొండలు ఉంటాయి, తరంగాలు ఉంటాయి. ప్రతిష్టానపురం అని ఒక పురం ఉన్నది, అది పాల సముద్రం వంటిది. పాల సముద్రంలో కొండలు ఉన్నట్టే ఈ ప్రతిష్టానపురంలో ఏమున్నాయట? దాన గజేంద్ర భూధర కదంబ, మంచి బలమైన ఏనుగులు ఉన్నాయి ఆ నగరంలో. ఆ నగరాన్ని పరిపాలించే రాజుగారి దగ్గర ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు పెద్ద పెద్ద కొండల్లో ఉన్నాయట. ఏనుగులే కొండలు. ప్రతిష్టానపురం ఒక పాల సముద్రం అయితే ఆ పాల సముద్రంలో కొండల అన్నట్టుగా ఏనుగులు ఉండేవిట. ఆ ఏనుగులు మదజలం కారుస్తూ మంచి యవ్వనంతో ఉత్సాహంగా తిరిగేవి. ఏనుగులు ఎన్ని ఎక్కువగా ఉంటే ఆ రాజులు అంత గొప్పవాళ్ళు. కాబట్టి ప్రతిష్టానపురాన్ని పరిపాలించే రాజు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆయన దగ్గర అసంఖ్యాకంగా గజాలు ఉన్నాయి, ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క కొండలో ఉండేది. ఇంకా కెరటాలు ఉండాలని చెప్పాం కదా ఇందాక మనం. ఇప్పుడు ఈ ప్రతిష్టానపురంలో కెరటాలు ఏమిటి? తురంగ తరంగ సంఘ. అందులో గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రములు టిక్కు టిక్కులు కదులుతుంటే కెరటములు కదిలినట్టు ఉండేదిట. ప్రతిష్టానపురం అనేది ఒక సముద్రం అయితే అందులో ప్రయాణిస్తున్న ఏనుగులే కెరటాలు. ఇక అక్కడ మహారాజు గారికి అదృష్టం ఏమిటి? బోలెడంత మంది ఉత్తమ స్త్రీలు అక్కడున్నారు. మహా స్త్రీలు, ఉత్తమ స్త్రీలు, పవిత్ర స్త్రీలు. నృత్యం చేసేవాళ్ళు కొందరున్నారు, పాటలు పాడేవాళ్ళు కొందరున్నారు, ఇళ్లల్లో గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఆడవాళ్ళంతా రత్నాలట. కాంతారత్నములు అక్కడున్నాయి. సముద్రంలో రత్నాలు ఉంటే ఇక్కడ కాంతారత్నాలు ఉన్నాయి. ఇంకా రాజుగారి దగ్గర బోలెడంత డబ్బు ఉంది. డబ్బుకి మరో పేరు ఏమిటి? లక్ష్మి. కాబట్టి ధనలక్ష్మి ఉంది అక్కడ. ఈ ప్రతిష్టానపురం అనే పాల సముద్రంలో ధనలక్ష్మి ఉన్నది. ఈ విధంగా ఈ ప్రతిష్టానపురం భూలోకంలో ఒక మహాసముద్రంలాగా అనేక గౌరవములకు నిలయమై ఆ రోజుల్లో ప్రసిద్ధికి ఎక్కింది. అంటే ఏమిటనమాట, ఆ నగరం అంత సంపన్నమైనది. రాజుగారు గొప్పవాడు, ఆయనకి ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అప్సరసల్లాంటి నృత్యం చేసే స్త్రీలు ఉన్నారు, సంగీతాలు పాడేవాళ్ళు ఉన్నారు. ఆ ఊళ్ళో ఉండే కుటుంబ స్త్రీలంతా పతివ్రతలు. ఆ ఊళ్ళో అందరికీ బంగారపు భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. సామాన్యుడి ఇంట్లో కూడా కనీసం గుమ్మడికాయంత బంగారం ఉండేదిట. ఆ ఊళ్ళో అత్యంత సామాన్యుడు అంటే దరిద్రుడు అంటే ఎవడంటే వాడింట్లో గుమ్మడికాయంత బంగారమే ఉండేదిట. మరీ బొత్తిగా వాడు పేదవాడండి, వాడికేం పిల్లనిస్తాం, గుమ్మడికాయంతే ఉంది బంగారం అనేవారట. గుమ్మడికాయంత బంగారం ఉంటే వాడు పేదవాడు, వాడికి పిల్లనిచ్చేవారు కాదు. అటువంటిది ఇప్పుడు పిల్లలు ఎవరిస్తారండి? గుమ్మడికాయంత బంగారం ఏమో చెప్పలేము. ఈ మధ్యకాలంలో అలాంటి వాడు కూడా ఉన్నారు. రహస్యంగా ఇళ్లలో ఏం దాస్తున్నారో తెలియదు, కానీ కష్టం. గుమ్మడికాయంత బంగారం ఉండడం అంటే నా దగ్గర వేలుగా ఉంగరం కూడా లేదు, నా దగ్గర బొంగరం కూడా లేదు, తిరుగుతున్నారు కానీ ప్రపంచం అంతా. ఈ మధ్యలో తమాషా చూశాను, ఒక పూరి గుడిసి ఉంది. అది గుడిసి కదా అని జాలి పడిపోయి ఆ గుడిసెలో ఉన్నవాడు బయటకు వస్తూ ఉంటే మర్నాడు అలా పెడుతూ, అమ్మా ఈ బియ్యం మీ ఇంట్లో పెడతాను, వండుకు తినన్నాను. ఆవిడ అవి మా ఇంట్లోకి రెండు అందారు. అది తాటాకిల్లు. ఆవిడేమో పేదవాడేమో అని జాలిపడి ఓ రోజున ఉపన్యాసానికి అలా పెడుతూ పెడుతూ ఆవిడకి నేను బియ్యం ఇస్తే ఆవిడ లోపలికి పిలిచింది. ఆ ఇంట్లో ఇంచుమించుగా అంత పెద్ద ఎల్జీ టీవీ, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, బ్రహ్మాండంగా తాటాకిల్లు. ఆ లోపల ఎంత సంపద ఉందో ఇక బీరువా చూపించి, ఇవన్నీ 2000 కట్టలు 500 కట్టలోనండి. అది ఒక పక్కన కట్టలు, మరోవైపు బీరువాలు బట్టలు. ఈ గుట్టలు గుట్టలు చూసి నాకు మతిపోయి, మరి ఈ తాటాకిల్లు ఏమిటమ్మా, ఒక బిల్డింగ్ వేసుకోవచ్చు కదా, మేమేమి అలాంటి వాళ్ళమే బిల్డింగ్ కట్టేస్తున్నాం అంటే, బిల్డింగ్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ప్రాబ్లం కదండి, అందుకే తాటాకిల్లు అన్నారు. అసలు ఎంత విచిత్రం అంటే, నేను నిజంగా ఇందులో ఏమి అత్యోక్తి లేదు. కావాలంటే వాళ్ళు అంగీకారం అడగండి. మా ఇంటికి వస్తున్న దారిలోనే కనపడుతుందా గుడిసె అనమాట. గుడిసెల్లా కనపడతాయా? ఆ గుడిసెలో ఎంత ఐశ్వర్యం ఉంటుందో. ఎందుకు గుడిసెలు మార్చట్లేదంటే వాళ్ళు పెద్దగా చదువుకోని వాళ్ళు అనుకుంటామో వాళ్ళకు ఉన్న తెలివితేటలకు అర్థమైందనమాట. గుడిసె మారితే వైట్ కార్డు ఉండదట, తెల్ల కార్డు ఉండదు, అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. గుడిసె ఉంటే అందులో ఏమీ లేదనుకుని ఎవడూ రాడు. అదే బిల్డింగ్ కడితే ఏమీ లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సమస్య వస్తుంది, ఎంతో కొంత డబ్బులు కట్టాలి మనం. ఎంత తెలివితేటలేంటి వాళ్ళకి, ఆశ్చర్యపోయి నీకు నేను బియ్యం ఇవ్వడమా, నాలాంటి వాడిని కూర్చోబెట్టి తులాభారం తూచేటట్టుంది ఆవిడ కట్టలతో. అంత మనస్సు లేదనుకోండి, తూచుంటే కాశీపీఠం ఇప్పుడు కట్టుకుపోయేవాడిని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మనం ఒక్కొక్కప్పుడు సామాన్యులు అనుకుంటాం, సామాన్యులు గారు వాళ్ళు అసామాన్యులు అయ్యోడు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ప్రతిష్టానపురంలో అత్యంత సామాన్యుడంటే ఒక గుమ్మడికాయ అంత బంగారమే ఉన్నవాడట. అనగా ఆ ఊళ్ళో సువర్ణాది ధాతువులతో సంపన్నులై ఉండేవారు. అటువంటి ఆ మహానగరాన్ని ధర్మబద్ధంగా ఒక రాజుగారు పరిపాలించేవాడు. ఒక మహారాజు ఉండేవాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆ రాజ్యంలో ఉన్న పౌరులు ఎప్పుడూ ధర్మంగా నడుచుకోవాలి, అసత్యం ఆడకూడదు. దొంగతనం చేస్తే ఆ దొంగతనాన్ని బట్టి శిక్షలు కఠినంగా వేసేవాడు. మినిమం శిక్ష చేతులు నరకడం. అందువల్ల చేతులు నరికేస్తారు రాజుగారు దొంగతనం చేస్తే అని తెలిసిన కారణం చేత ఆ ఊళ్ళో వాళ్ళు కూడా దొంగతనం చేసేవారు కాదు, పొరపాటు దొంగతనం చేస్తే చేతులు నరికేసేవారట. ఇప్పుడా ఇసకలు ఎత్తుకుపోతున్నారు, లారీలకి లారీలు వెళ్ళిపోతుంటే అన్ని దొంగతనాలే, ఎవడూ పట్టించుకోడు. అలాంటి శిక్షలు అమలు చేస్తే ఒక్కడు దొంగతనం చేస్తాడా, పొరపాటున చేయడు. కఠినంగా ఉండాలంటే శిక్షలు. పూర్వకాలంలో మహారాజుల కాలంలో ధర్మం ఎందుకలా నాలుగు పాదాల ఉన్నది అంటే కఠిన శిక్షలు ఉండడం వల్ల. ఒక్కొక్కప్పుడు తెలియక అమాయకులకు కూడా శిక్ష వేయచ్చు, ఎక్కడో అరుదుగా జరుగుతుంది, కానీ సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా శిక్షలు వేసేవారు వాడు. అందువల్ల రాజుగారి పరిపాలనలో అధర్మం లేదు, అన్ని రకాల కులాల వాళ్ళు ఐకమత్యంతో కలసిమెలసి ఉండేవాళ్ళు, హాయిగా వాళ్ళ వృత్తులు చేసుకుంటూ పవిత్రంగా బతికేవారు. ఆకలికి మాడి చచ్చిపోవడం కానీ, సకాలములో వర్షములు కురవకపోవటం వల్ల మలమల మాడిపోవడాలు కానీ, క్షుద్బాధ వల్ల కానీ లేక దాహబాధ వల్ల కానీ, గృహం లేకపోవటం వల్ల వచ్చే బాధ కానీ, ఇవేవీ లేకుండా సుఖంగా ఉన్నారు ఆ ఊళ్ళో. అటువంటి ఊళ్ళో కూడా ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు. ఆ ఊళ్ళో కౌశికుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నట. కౌశికో బ్రాహ్మణ కశ్చిత్ ప్రతిష్టానే భవత్పురే సోన్య జన్మ కృతై పాపై కుష్ఠరోగాతురో భవత్. ఆ ఊళ్ళో కౌశికుడని ఒక విప్రుడు పుట్టాడు ప్రతిష్టానపురంలో. వాడు మొదట్లో బాగానే ఉన్నాడు, మంచి అందంగా ఉన్నాడు, మహాపాపాలు చేశాడు. పూర్వజన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపాలు, ఈ పాపాల వల్ల వాడికి కుష్ఠరోగం వచ్చింది. ఆ రోగం బాగా ముదిరిపోయింది, ఈ వేళ్ళు గోళ్ళు ఊడిపోయి ముద్దుబారిపోయి అయిపోయాయి, మొండి వేళ్ళు, మొండి చేతులు, మొండి కాళ్ళు, ముక్కు తప్పడైపోయింది, కళ్ళు లోతుకుపోయాయి, జుట్టు జుగుప్స అయిపోయింది, శరీరం చర్మం పోయి ఒక రకమైన నలుపు వచ్చింది, అక్కడక్కడ మచ్చలు వచ్చి ఎరుపు వచ్చింది. ఇంతెందుకు ఆ కుష్ఠరోగం పూర్తిగా వ్యాపించిన వాడి శరీరం ఎంత జుగుప్సాకరంగా ఉండాలో అంత జుగుప్సాకరంగా వాడి శరీరం మారిపోయింది. వాడి కర్మకాలి వాడికి రోగం వచ్చింది, కానీ వాడి అదృష్టం ఏంటంటే ఆ రోగం కొంచెం కొంచెం వస్తున్న రోజుల్లో వాడికి మంచి సంబంధం చూసి వాళ్ళమ్మ పెళ్లి చేసేసిందిట. ఎటువంటి దౌర్భాగ్యుడికైనా పెళ్ళైపోతుంది. అదేంటో ఇంకో విచిత్రం చెప్పనా, ఎందుకు పనికిరాని నీచాతి నీచులకి అందమైన భార్యలు వస్తారండి, పతివ్రతలు లాంటి భార్యలు. వాడేమో అందంగా మన్మధుల్లో ఉంటాడు, కానీ వాడికి దౌర్భాగ్యురాలు బెళ్ళం వస్తుంది. ఒక్కొక్కడు ఉంటాడు వాడు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, వాడికి చూస్తే అప్సరస లాంటి భార్య వస్తుంది. ఒక్కొక్కడు పరమనీచుడు, వాడికి పరమ పతివ్రత, భక్తి కలిగినావిడ, సంస్కారం కలిగినావిడ, తిట్టినా కొట్టినప్పుడే బెళ్ళం వస్తుంది. ఒక్కొక్కడు మహానుభావుడు ఉంటాడు, వాడిని కొట్టే బెళ్ళం వస్తుంది. ఈ ఏమి సృష్టి రహస్యం వారు తెలియదు, ఎంత విచిత్రం ఇది. వీడేమో నీచుడు, వ్యసనపరుడు, రోగి, వీడికి బంగారం లాంటి భార్య, పరమ ఉదాత్తురాలు, పరమ పతివ్రత భార్య అయ్యింది. ఆవిడ అసలు పేరేమిటో తెలియదు, కానీ ఆవిడ మతి మంచిది కనుక జనం అంతా ఉండి సుమతి అన్నారు. చివరికి ఆవిడ సతీ సుమతిగా జగత్ ప్రసిద్ధికి ఎక్కేసింది, అంత ఉత్తమురాలుగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ మూర్ఖుడైన భర్త అన్నిటికీ తిడుతూనే ఉండేవట. 5 నిమిషములు ఆలస్యమైందంటే ఏది పళ్ళు తవ్వుకోవడానికి పందుంపళ్ళు అనేవాడు, మంచినీళ్ళు ఇవ్వకపోతే తిట్టేవాడు, పాలు ఇవ్వకపోతే తిట్టేవాడు, ఈ మొండి చేత్తో కూడా కొట్టేవాడు. మొండి చేత్తో కొట్టలేకపోతే ఆ మొండి చేత్తో కర్ర బుచ్చుకు బాధ పట్టేవాడిని. కర్రతో బుర్ర మీద కొట్టినా సరే, ఎర్రగాని ఎత్తులొచ్చినా సరే నువ్వే భర్తవి అని కాళ్ళు పట్టుకుని నమస్కరించేది పూర్వం పతివ్రతలను ఉండేవారు. అలాంటి పరమ పతివ్రత ఆవిడ పాపం. అందుకని ఆ భర్త ఎన్ని దరిద్ర పనులు చేసినా ఆ దరిద్రాన్ని తట్టుకొని కోపాన్ని తట్టుకొని సేవ చేసేది. ఒక్కొక్కప్పుడు కర్ర చరణాంగుళు తురిమి కాళ్ళుల చేతుల నెత్తురుగా జుంగురులని ఈగలు ముసర గుర్రులు వెట్టుచు నెత్రుజార దుస్తర మగు బాధ ఆనుచును. వాడి కాళ్ళు చేతులు పుళ్ళు పడిపోయి నెత్తురు కారేది ఒక్కొక్కప్పుడు. ఆ నెత్తురులోంచి ఈగలు వాలి జుమ్ జుమ్ అని శబ్దం చేసి పీల్చి వాడి రక్తాన్ని ఇంకా పీడించేవాడిని. అసలే వేళ్లలోంచి నెత్తురు వస్తుంటే దాని మీద ఈగలు వాలితే ఎలా ఉంటుంది? ఆ ఈగలను తోలుకోలేడు వీడు, దానివల్ల బాధ. ఈ విధంగా నానాయాతన పడిపోతున్న ఈ దుర్మార్గుడి దగ్గరకు వచ్చి ఏమండి నెత్తురు వస్తుందా అని గోరువెచ్చని నీళ్లతో వాడి శరీరానికి అడిగి సంపంగి నూని నువ్వుల నూని తులసి ఆకుల యొక్క రసము కలిపి దీన్ని ఒంటికి పూసేది. తులసి ఆకుల రసం సంపంగి నూనెతోటి నువ్వుల నూనెతోటి కలిపి ఒంటికి రాస్తే ఈ పుళ్ళు పోతాయి, నెత్తురు ధారగా కారిపోవడం ఆగిపోతుంది, బాధ తగ్గుతుంది. అందుకే పూర్వం చూసేవారు లేదో మీరు, దురదలు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే తులసి ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో కలిపేసేవారు, అప్పుడు దాన్ని ఒంటికి పూసేవారు. అసలు దురద వస్తే ఉండండి, అసలు ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లా, వాళ్ళ వ్యాపారాలు పోతాయని నేను చెప్పట్లేదు. కానీ ఒంటికి మీరు కావాలంటే చూడండి, తులసి రసం బాగా తీయండి, చక్కగా దాన్ని నువ్వుల నూనెలో కలపండి, రోజు రాత్రిపూట పడుకునే ముందు ఒళ్ళంతా మర్దన చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మంచానికి ఇబ్బంది అనుకుంటే తెల్లవారుజామున లేచి ఒళ్ళంతా పట్టించుకుని ఒక గంట అటు ఇటు తిరిగి ఆ తర్వాత స్నానం చేయండి. ఆహా, ఎంత అందంగా ఉంటుందో శరీరం. ఇక ఉపన్యాసంలో అలా బుర్రగొక్కోవలసిన అవసరం లేదు, ఇలా గొక్కోవలసిన ఈ దురదలు అన్నీ పోతాయి వాడు, ఎంత హాయిగా ఉంటుందో అనమాట. కాబట్టి ఆవిడ ఏం చేసేది, ఇవన్నీ ఒంటికి రాసేది మెత్తని గుడ్డతోటి అలా అలా తుడిచేది. ఆ తర్వాత ఏం చేసేది, ఓ మంచి తువ్వాలు లేక ఒక దుప్పటి మెత్తగా ఉన్నది అరుగు మీద పరిచేది, దాని మీద గులాబీ రేకులు వేసేది, దాని మీద కూర్చోబెట్టేది. అన్నం కూడా తినలేడుగా వాడు, అన్నం శుభ్రంగా కలిపి పట్టుకొచ్చి నోటికి పెట్టి కొంచెం కొంచెం తినిపించాలి, కొంచెం ఎక్కువ తినిపిస్తే ఎలా తినిపిస్తున్నారు కొట్టి పట్ట. దౌర్భాగ్యుడు వాడు, హాయిగా అన్నం పెడుతుంటే తినచ్చు కదా శుభ్రంగాను, ఏం ఎక్కువ పెట్టేవని బట్ట. ఎక్కువ పెట్టకపోతే ఎప్పుడు ఎక్కువ పెడుతున్నావు అని తిడుతున్నాడు కదా అని కొంచెం పెట్టడం తగ్గిస్తే ఏం పెట్టక చంపేస్తావా అనేవాడు. తొందరగా పడుకో అంటే విసుగు, పడుకోవద్దంటే విసుగు, కింద గులాబీ రెక్కులు ఎక్కువ వేస్తే అతుక్కుపోతున్నాయి అంటాడు. వెయ్యపోతే గులాబీ రేకులు వేయకపోతే నా ఒళ్ళంతా అతుక్కుపోదా, నువ్వెక్కడ దొరికేవే పిశాచమా, నువ్వు చస్తే కానీ నాకు సినోదలు అనేవాడు ఒక్కొక్కసారి దౌర్భాగ్యుడు వాడు. నిజంగా ఆవిడ చచ్చిపోతే వీడికి ఎవడన్నం పెడతాడండి? భార్య యొక్క రుణం ఎవరం తీర్చుకోలేము. కొంతమంది కర్మంతి ఎప్పుడు పెళ్ళాన్ని తిడుతూనే ఉంటారు. మీలాంటి ఉత్తములు ఎక్కడో ఉంటారు మహానుభావులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు పొరపాటు కూడా భార్యను తిట్టరు, ఇక్కడ కూడా పతివ్రతలు. అసలు ఎంత గొప్పవాళ్ళు అంటే వీళ్ళు, ఒకళ్ళొకళ్ళు పతియే ప్రత్యక్ష దైవమే అనే పాడే భార్యాముడులు. నా భార్యాముడి సాక్షాత్తు మహాత్మురాలు పార్వతి అని పూజించే భర్తలు వీళ్ళు. నా పురాణానికి రావడం నా పూర్వజన్మ సుకృత పరిపాకం. చూసారా పొగడతలు, ఇలా పొగడగానే చప్పట్లు కొట్టారు. అదే ఇంకో నన్ను పొగుడుకుంటే కొట్టారు మరి, అదని వాడు సృష్టి రహస్యం. అయినా పర్వాలేదు, అయినా ఉత్తములు, అందులో ఏం సందేహం లేదు. సరే ఇప్పుడు ఇంతకీ పాపం అంత వాడు విసుక్కుంటున్నా సరే ఏమాత్రం కసుక్కోకుండా పాపం సేవ చేసేది ఆవిడ. ఈ ఇతడికి రాత్రి లేదు పగల్లేదు ఎప్పుడు బాధ వస్తుందో తెలియదుగా, అందుకని నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. నిద్రాహారాలు త్యజించి ఈ పరమపతి వ్రత సుమతి కౌశికునికి సేవ చేసేది. వీడికి రోజు అనేవట వీడికి ఒక బుద్ధి ఉందిలేండి, అందుకని రోజు ఏమనేవాడు, ఏమే పొద్దున్న నువ్వు వంట చేసుకోవడానికి లోపలికి పోతావు నాకు కాలక్షేపం అవదు, మన ఇంటి అరుగు మీద మెత్తని పరుపు వేయి, దాని మీద చక్కగా పువ్వులు పరుచు, పొద్దుటే స్నానం చేయించి మంచి బట్ట కట్టి నాకు కాస్త సెంటు కొట్టి సుగంధం పూసి అరుగు మీద పడుకోబెట్టు లేక అరుగు మీద కూర్చోబెట్టు, నువ్వు మధ్యాహ్నం మళ్ళీ భోజనం పెట్టి దాకా అరుగు మీద కూర్చుని దారంబట వెళ్ళిపోయే వాళ్ళని చూస్తూ పలకరిస్తాను, అప్పుడు నాకు కాలక్షేమం అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు పడుకున్నాక మళ్ళీ చీకటి పడేలోపు అరుగు మీద కూర్చోబెట్టు, మళ్ళీ రాత్రికి లోపల పడుకోబెట్టు, లేకపోతే పగలు కాలక్షేపం ఒక ఇబ్బంది పడను అంటే ఆవిడంది, పోనీ పద్మాకర్ గారు పురాణం చెబుతారు వెళ్ళొచ్చు కదంటే, అబ్బే పురాణంలో ఏముంటుంది రామోహం, పురాణం ముసలాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి లేదా మరీ బొత్తిగా చిన్నపిల్లలకి, నాలో అంటి రసికులకు కాదు అన్నట్టు వాడు దౌర్భాగ్యుడు. పాపం ఆవిడ అలాగేనని రోజు ఏం చేసేది అనమాట, పొద్దుటే స్నానం చేసి ఏదో స్నానం చేయించిన తర్వాత మంచి బట్టలు కట్టి ఇంత తిండి పెట్టి అరుగు మీద వాడి కోసం ఆసనం వేసి మెత్తని ఆసనం కూర్చోబెట్టేది. ఇక కూర్చున్నవాడు తిన్నగా ఉంటాడా, ఆ వెడుతున్న వాడిని పిల్ల నువ్వు చాలా బాగున్నావు అని పలకరించేవాట. దాంతో వాళ్ళ కోళ్ళు మండిపోయి, ఏమమ్మా మీ ఆయన అక్కడ కూర్చోబెట్టావు, ఈ రోగిష్టాడికి దుర్బుద్ధి పోవడం లేదంటే, మా ఆయనండి ఏం చేయనండి, ఆయన నాకు దేవుడండి, మీరే దూరం నుంచి వెళ్ళండి అనేది పాపం ఈ వెర్రి తల్లి. అంటే ఎటువంటి వాళ్ళు ఉంటారో చూడండి ఒకసారి, వాడికేమో చేతులు లేవా సరిగ్గా, కాళ్ళు లేవా, శరీరం దుర్వాసన, రోగంతో చూస్తున్నాడా, అయినా ఈ దౌర్భాగ్యుడికి బుద్ధి మారిందా. వ్యాసుడు చాలా గొప్ప శ్లోకం చెప్పాడండి అక్కడ, భర్తృహరి సుభాషితాల్లో కూడా ఒక శ్లోకం చెప్పాడు, వలిభిర్ ముఖమాక్రాంతం ఫలితే నాంకితం శరహ గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే అంటాడు. ఆయన ముఖమంతా ముడతలు పడిపోయిందిట, వలిభిహి అంటే ముడతలు అన్నమాట, ముఖం ముఖమును ఆక్రాంతం పట్టుకున్నాయి, ముఖమంతా ముడతలు పట్టుకున్నాయి అంటే ముడతలు పడిపోయి ఇలా వేళ్లాడిపోయాట. మనం మీరు ఎన్ని రంగులు ఇయ్యండి, జుట్టు నల్లగా ఉన్న తర్వాతే కదా వాడు పడిచాడని మనం నమ్ముతామా, వాడు రంగు వేసాడండి అని పక్కకి తెలియ చెప్తాడు వీడు, వీడే చెప్తాడు నేను ఎంతోమందిని చూశానమాట. ఏమండి గురువుగారు ఆయనకి అంత ఉంటుంది వయస్సు, రిటైర్ అయిపోయాడు, ముఖం అంతలా వెళ్ళాడిపోతుంది, ఆ జుట్టు ఎందుకండి ఆయనకి నలుపు అంటాడండి పక్క వచ్చిన నా దగ్గరే మళ్ళీ వాడు. కాబట్టి నేను అందుకే వేయటం లేదు, ఎందుకు వచ్చింది మళ్ళీ రేపు పొద్దున ఈ మాటలు అన్నీ అంటారు. నాకు కూడా ఒకళ్ళిద్దరు సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, గురువు గారు మీరు అందంగా ఉండండి, మీసాలకు రంగు ఇయ్యాలా, నేను మీ మీసాలకు రంగు ఇయ్యండి, జుట్టుకు రంగు ఇయ్యండి. ఎవరు అనుకుంటున్నారు ఈ పెట్టేది, మామూలుగా డైరెక్ట్గా గురువుగారి దగ్గరకు వచ్చి మాట్లాడే దమ్ము ఎవరికి ఉండదు, కానీ ఈ ఫేస్బుక్లో పెడుతున్నారు కొంతమంది. నిజంగా చెప్తున్నాను నేను ఇందులో, నాకు ఒక రోజున ఒకళ్ళు పట్టుకొచ్చి గురువుగారు ఫేస్బుక్లో ఇలాంటివి కూడా పెడతారా చూడండి అని చూపించారు. నాకు అవి చూడటం చేత కాదులండి, నా ముఖం పుస్తకం నాకే తెలియదు, అందుకని ఈ ముఖ పుస్తకం పట్టుకొచ్చి కింద ఏమనమాట, గురువుగారు 20 ఏళ్ల క్రితం కాదు 86లో మీరు పురాణం చెప్పినప్పుడు ఎంత బాగున్నారోనండి, కొంచెం మీసాలు తెల్లబడి ఉన్నాయి, ఏమనుకోకుండా దయతో మా కోసం ఆ మీసాలకు కాస్త రంగు వేసుకు పురాణం చెప్పండి అని కామెంట్ పెట్టాడు ఒకడు. నేనేం మాట్లాడలేదు, ఎందుకు ఈ వీటికి కూడా స్పందిస్తే మన జీవితం వ్యర్థమైపోతుంది. నేను ఇవాళ ఎందుకు చెబుతున్నానో తెలిసినా ఏదో తాత్కాలికంగా నవ్వించడం కోసం కాదు, ఈ మానవుడికి శరీరం మీద ఎంత వెర్రి ఉంటుందో తెలియజేయడానికి చెబుతున్నాను అన్నమాట. ఈ బోడి జుట్టు మీద వ్యవహారం మీద మమకారం విడిచిపెట్టండి, ఈ మేసం ఈ తల ఈ శరీరం శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి. వీటి మీద వ్యామోహం పెరిగే కొద్దీ మనకి తెలియకుండానే సంసారంలో అనేక దోషములు పట్టుకుంటాయట. ఈ శిరోజాలు ఇవి ఇవేవి నిన్ను రక్షించవు, ముఖమంతా ముడత పడిపోయి వార్ధక్యం వచ్చిపోతూ ఉంటే ఇంకా కుర్రాళ్ళలో ఉండడానికి నటించడం ఎందుకంటున్నాను, చురుగ్గా నడు పర్వాలేదు, అక్కడ చూపించు నీ చురుకుతనం. భీష్ముడు ఉన్నాడు, జుట్టంతా తల్లబడిపోయింది, ఎగిరి గంతేసి దూకాడు, అదిరా ముసలాడయ్యుండి కూడా పరుచాళ్ళురా అన్నారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, 120 ఏళ్ళు దాటి బతికాడు, శతాధిక వృద్ధుడు, ఎగిరి 8 అడుగులు రథంలోంచి దూకాడు, అక్కడ ఏమంటారు, తరుణుండయ్యును వృద్ధుండయ్యును కుమారమూర్తిం పొలిచను, ముదుకండయ్యును కుమారమూర్తిం పొలిచను అన్నాడు తిక్కన గారు. ముదుకడు అయ్యును అంటే ముసలాడయ్యుండి కూడా కుమారమూర్తిం పొలిచను, చిన్న కుర్రాళ్ళ దూకాడు అన్నారు, అది ఆనందం. అంతేగాని కుర్రాళ్ళగా జుట్టుకు రంగేసుకుని అలా అలా నడవలేక ఎక్కలేక ఆయాసపడితే రంగేసిన శరీరం రంగు పడుతుందా అని పక్కవాడు తిప్పుతాడు. కాబట్టి ఈ పెచ్చిపోవాలన్నమాట. అందుకని ఎంత బాగా చెప్పాడంటే భర్తృహరి, ముఖమంతా ముడతలు పడుతున్నది, ఫలితేన అంకితం శిరహ తలంతా నెరిసిపోయింది, గాత్రాణి శిథిలాయంతే శరీరములో అవయవములన్నీ శిథిలమైపోయాయి, అవయవాలన్నీ బాగా వేళ్లాడిపోతున్నాయి, పనిచేయటంలా చేతులు ఉడుకుతున్నాయి, ముక్కు ఉడుకుతోంది, నడుము ఉడుకుతోంది, నడవలేం, కూర్చోలేం, తినలేం, కాబట్టి శరీరం ఏమైపోయింది, శిథిలమైపోయింది. కానీ ఇవన్నీ శిథిలమైపోయి వీడు ముసలాడైనా ఒక్కదానికి మాత్రం ముసలితనం లేదట, అది ఎప్పుడూ నవయవనంతో ఉంటుందిట. ఏమిటది, తృష్ణైకా తరుణాయతే, తృష్ణ ఆశ, ఈ ఆశ ఒక్కటి మాత్రం ఎప్పుడూ పొడుచుతనంతోనే ఉంటుంది. వాడు అనుకుంటాడనమాట, రేపు మళ్ళీ నాకు జుట్టు రాకపోతుందా, భృంగామలక తైలం రాయకపోతానా, కేశ కాంతి రాయకపోతానా, అదేది మధ్యలో వస్తాయి ఆయిల్స్ ఉంటాయి కదా, కేశకాంతి దంతకాంతి ఇవి రాసుకుంటే నాకు పళ్ళు వస్తాయి, జుట్టు వస్తుంది, నేను మళ్ళీ కుర్రాడు అవుతాను, మళ్ళీ మాయించి చక్క హుషారుగా ఉంటాను అనుకుంటాడు పిచ్చాడు. ఇలా ఎప్పటికప్పుడు మానవుడు శరీరం ఏమైపోతున్నా ఆశ మాత్రం పెంచుకుని ఈ సంసారంలో నుంచి బయటపడలేడు. అటువంటి ఈ దౌర్భాగ్యపు జన్మ నుంచి బయటపడి ఈ తృష్ణను విడిచిపెట్టురా నాయన, లేకపోతే రోగం వచ్చి కదలలేక తిండి నోట్లో కూడా పెట్టుకోలేక ఉన్న ఈ దౌర్భాగ్యుడు అరుగు మీద కూర్చొని వెడుతున్న ఆడవాళ్ళని ఏదో ఒకటి అనేవాడు పాపం, వాళ్ళు ఏడ్చేవారట, లేదా అప్పుడప్పుడు ఆ వెడుతున్న వాళ్ళతో చెప్పకూడని కబుర్లు చెప్పేవాట, ఆ వెడుతున్నవాడు విసుక్కునేవారు, ఈ వీడి పక్కన నుంచి పెడితే మన బుర్ర కూడా పాడైపోతుందండి అనేవారట. ఈ విధంగా ఈ మూర్ఖుడు ఇటు భార్యని ఇటు ఊళ్ళో వాళ్ళని ఏడిపిస్తూ నీచ జీవితం గడుపుతున్నాడు. ఒకసారి ఏమైంది, మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రమించాడు వాడు. ఆ తర్వాత లేచి ఏ మూడింటికో భార్యామణి నా ఒళ్ళు శుభ్రం చేసి అరుగు మీద కూర్చోబెట్టు, నేనేమైనా సరే ఈ పూట అరుగు మీద కూర్చొని అందరినీ పలకరించి కబుర్లు చెప్పి ఆనందంగా గడుపుతానన్నట్ట, అలాగేనండి అని వీణ్ణి అలంకరించి కాస్త ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసి వీధరుగు దగ్గరికి తీసుకొచ్చింది ఆవిడ. ఆ అరుగు మీద మంచి పరుపు వేసింది, దాని మీద మెత్తని పూల రేకులు పరిచింది, చక్కగా కూర్చోబెట్టింది. ఈవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ రాత్రి ఆ రాజుగారి దగ్గర కాసేపు నృత్యం చేయటానికి ఆ రాజస్థాన నర్తకి వెడుతోంది ఆవిడ. సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల దాకా రాజస్థానంలో నృత్యం చేసి ఆ తర్వాత ఇంటికి పోయే ఒక నర్తకి గణిక. ఈ నర్తకి పరమసుందరీమణి, మంచి మహాలక్ష్మిలా వెలిగిపోతోంది, బంగారపు వన్నెతో ఉన్నది ఆవిడ శరీర అవయవాలన్నీ కొట్టవచ్చినట్టు కనపడుతున్నాయి. అటువంటి అపూర్వ సుందరి అలంకరించుకుని ఆ వీధి గుండా వెళ్ళింది. వెంటనే వీడు ఆ రూపాన్ని చూసి హా హా అని మూర్చిపోయాడు. ఆవిడ వెళ్ళిపోయింది రాజస్థానానికి నృత్యం చేయడానికి. ఇక వీడు కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరో పోయినట్టే బాబు బాబు అని ఏడుస్తూ ఉంటే వీడు కంగారు పడి ఎందుకు ఏడుస్తున్నాడు ఈ దుర్మార్గుడు అని వచ్చిందట. వాడు ఏడుస్తూ, సుమతి ఇంకనేం బతకలేను, సుమతి సుమతోయ్ నా బతుకైపోయిందోయ్ అంటే ఆవిడ తెల్లబోయి, ఏమండి మీరు ఏమడిగితే చేశాను, ఎంతో చాకరీ చేశాను, ఇంకెందుకండి ఏడుస్తారు, మీకు ఏం కావాలో అడగండి చేస్తాను అన్నదట. నువ్వు చెయ్యలేవు సుమతి అన్నాడు, నేను చేస్తాను, శాయశక్తిలో ప్రయత్నిస్తాను. అసలు మీరు మనస్సులో ఏమనుకుంటున్నారో, అసలు మీ మనసులో ఏ కోరిక ఉన్నదో నాకు తెలిస్తే కదా ప్రయత్నం చేయటం, తెలియనప్పుడు ప్రయత్నించలేము. కాబట్టి మీ కోరిక ఏమిటి, మీరేం చూశారు, మీకేం కావాలి చెప్పండి అన్నది. ఏనొక గండిత రత్నము మానుగ చూచితిని నేను మానిని. ఇప్పుడు చెబుతున్నాను నా బాధ అంతా, ఇందాక ఇక్కడ అరుగు మీద కూర్చోబెట్టి నువ్వు లోపలికి పోయావా, అప్పుడు ఒక గణికా రత్నాన్ని ఒక వేశ్యని చూచాను, రాజనర్తకి ఆమె రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి వెడుతున్నది. ఆ బా ఏమి సుందరీమణి అని వర్ణించాడు అక్కడ. ఆనగుమోము చెన్ను శశియందున పంకరుహంబునందులేదు, నయన ప్రభాతి మదనాస్త్రములందు మెరుంగులందులేదు, నునుమేని కాంతి లతికావలియందు పసిండియందులేదు, నలినాయతాక్షి లలితాకృతి నామది పాయనేర్చునే.